अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनि गायत्रीं छन्दसां माता ब्रह्मयो निर्नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् మన భారతీయ ఆధ్యాత్మికతలో భగవద్గీతకు ఉన్నటువంటి స్థానం మనందరికీ తెలిసినదే. కానీ మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనిది ఏమిటి అంటే, భగవద్గీత ఒక జీవిత విధానం, సన్యాసులకి మాత్రమే సంబంధించింది కాదు. అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ఏ దేశకాల పరిస్థితులలో ఏ విధమైనటువంటి వ్యక్తి అయినా మానవ శరీరధారి అయితే చాలు, భగవద్గీత సాధనా విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ భగవద్గీత యొక్క సాధనా విధానం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు నిరంతరము మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అది ఒక యోగ సాధన. ఈ యోగ సాధన గురించి మనలో చాలా విధమైనటువంటి భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమల్ని మనం మాటిమాటికి గుర్తు చేసుకోకపోతే అలవాట్లో పొరపాటు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మళ్ళా మనని అలాంటి ఆలోచన స్థితికి దింపేస్తూ ఉంటుంది. మళ్లీ అతి కష్టం మీద మళ్ళా మనం తిరిగి ఆ స్థితికి చేరుకుంటూ ఉండాలి. యోగము అనేది ఒక మానసిక స్థితి అని గుర్తుంచుకోండి. మీరు ఏం ఆసనాలు వేస్తున్నారు, మీరు ఏ మంత్రాన్ని జపం చేస్తున్నారు, మీ ఏ యంత్రాలను ఉపయోగిస్తున్నారు, మీ మతం ఏమిటి, మీ జీవిత విధానం ఏమిటి, మీరు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు, ఇవేమి యోగానికి సంబంధించింది కాదు. ఇవేమి యోగం కాదు, కానీ అవి యోగం అనేటటువంటి పేరుతో చలామణి అవుతున్నాయి. భగవద్గీత మనని ఆ గందరగోళం నుంచి బయటపడిస్తుంది. మీరు భౌతికంగా ఏ సాధనలు చేస్తున్నారు అది ముఖ్యం కాదు, ఏ లక్ష్యము కోసము మీరు సాధన చేస్తున్నారో ఆ లక్ష్యము భగవద్గీత తెలుపుతుంది. తేడా గుర్తుంచుకోండి. ఆహారం తీసుకుంటాం, ఆహారం దేని తీసుకుంటాం, నీరసం రాకుండా ఉండటానికి, మన నిత్యకృత్యాలను చేసుకోవటానికి కావలసినటువంటి శక్తి రావటానికి ఆహారం తీసుకుంటాం. ఇంకా ఏ ఆహారం తీసుకుంటాం, టుండ్రా, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర నుంచి ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్ దగ్గర నుంచి వానపావుల్ని కప్పల్ని పావుల్ని మనం ఏ విధంగా అవుతే ఆవకాయలు అవి పెట్టుకుంటాము, వాళ్ళు వానపావులతో పెట్టుకుంటారు కొంతమంది. మనకు అది వింటేనే గాభరా పుడుతుంది, వాళ్లకి మన ఆవకాయ తింటే బాగుండదు. కానీ వాళ్లు తినే తిండి అయినా ఆ వానపావుల్ని నక్కల్ని వాటిని తిన్నా, మనం తినేటటువంటి ఆహారం తిన్నా, ఆహారం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మన శరీర ధర్మాలను శారీరకంగా మనం చేయగలిగేటటువంటి కృత్యాలకు కావలసినటువంటి శక్తి సంపాదించడం, అది మాత్రం అందరికీ ఓకే ఏ విధమైనటువంటి ఆహారం తీసుకున్నా. అలాగే మీరు ఏ విధమైనటువంటి మతావలంబులైనా భారతీయ యోగ విద్య అభ్యసించడానికి అడ్డు రాదు. అంచేతే భారతీయ అనే పదాన్ని కొంచెం పక్కన పెడదామా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, పెట్టకూడదు కానీ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పదం వినేసరికల్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇండియాలోనే. ఇండియాలోనే అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, బయట కాదు. మొన్న మహర్షి ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే పాపం ఆయన యాక్చువల్ గా తల కొట్టేసుకుంటాడు మహర్షి యోగి. ఇండియాలోనే ఇండియన్ వే ఆఫ్ థింకింగ్ కి అడ్డు తగులుతున్నారు మనుష్యులు అని. కానీ అది తప్పు, అసలు ఇండియన్ వే ఆఫ్ థింకింగ్ కాదు, అది అది భారతీయ ఆలోచన విధానము కానే కాదు. న్యూటన్ ఉన్నాడు, గురుత్వాకర్షణ నియమాన్ని తెలిపాడు. ఆ గురుత్వాకర్షణ నియమం న్యూటన్ ని మాత్రమేనా? న్యూటన్ ఇంగ్లీష్ వాడు కనుక ఆ గురుత్వాకర్షణ నియమం ఇంగ్లీష్ వాళ్లకే వర్తిస్తుంది, మనకు వర్తించదు అనేం లేదు కదా. అదేవిధంగా యోగ విద్య అనేటటువంటి మానసిక స్థితిని మొట్టమొదట భారతీయులు ప్రపంచానికి అందించారు, అంతే. అంతవరకే మన గొప్పతనం. ఇప్పుడు ఆ యోగం అంటే ఏంటో మనమే మర్చిపోయాం. అది మర్చిపోయి మనం భగవద్గీత జోలికి వస్తే భగవద్గీతలో చెప్పినటువంటి తక్షణ ఫలితాలు మనకి రావు. ఒకటి గుర్తుంచుకోండి, భగవద్గీత ఎప్పుడో మిమ్మల్ని యోగుల్ని చేయదు. మీరు సాధన చేయగా 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 ఓ సంవత్సరమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేకపోతే అనేక జన్మ సంసిద్ధి, అనేక జన్మల సంసిద్ధత వల్ల యోగ విద్య మీకు వస్తుందా? అసలు ఆ మాట చెప్పదు. భగవద్గీత ఏం చెప్తుంది అంటే మీరు ఈ క్షణంలోనే ఈ రకమైనటువంటి మానసిక స్థితి సంపాదించుకోవచ్చు. ఏ క్షణంలో? ఈ క్షణంలోనే. మీరు ఈ మాటలు వింటున్న క్షణంలోనే యోగులైపోవచ్చు మీరు. ప్రాబ్లం ఎక్కడొస్తోంది? దేనికి సాధన అవసరం? మరి మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు, ఈ రకరకాలైనటువంటి ప్రక్రియలు ఏదైతే మనము మతం పేరుటో ధర్మం పేరుటో ఆచరిస్తామో, సనాతన ధర్మం ఏం చెప్తోంది అంటే దానికి కారణం ఏంటి అంటే మనిషి స్వతహాగా ఆ యోగ స్థితిలో ఉండలేడు. స్వతహాగా యోగ స్థితిలో ఉండలేడు కనుక అనేక రకమైనటువంటి ప్రాప్స్ అంటే ఏంటి, అనేక రకమైనటువంటి నిలబెట్టడానికి కావలసినటువంటి ఆధారాలు వాడికి అవసరం అవుతాయి. ఆ ఆధారాలను మనం సాధనలు అంటున్నాం. ఇది తేడా, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత మీరు ఏ సాధన చేస్తున్నారు, ఆ సాధనలు ఈ యోగ విద్య భగవద్గీత యొక్క యోగ విద్య అభ్యసించడానికి అడ్డు రావు, హెల్ప్ చేస్తాయి. ఈ మానసిక స్థితి మీరు అర్థం చేసుకుంటూ ఇంకొక అనుమానం వస్తుంది చాలా మందికి. మేము ఒక ధ్యాన పద్ధతికి, ఒక సాధనా పద్ధతికి అలవాటు పడ్డాం. మరి ఆ సాధనా పద్ధతి కొనసాగించాలా కొనసాగించకూడదా? చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, ధ్యానము మీరు చెప్పిన ధ్యాన విధానాలున్నాయి మాకు ఆల్రెడీ ఒక 10 ఏళ్ల కిందటే, ఓ 20 ఏళ్ల కిందటే, ఓ 40 ఏళ్ల కిందటే ధ్యాన పద్ధతి మాకు గురుదేవులు ఉపదేశించారు. మరి ఆ ధ్యాన పద్ధతి చేసుకోవాలా, ఈ ధ్యాన పద్ధతి చేసుకోవాలా, లేకపోతే మధ్యన ఇంకోళ్ళెవరో వచ్చి మా ధ్యాన పద్ధతి చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు, మరి ఆ ధ్యాన పద్ధతి చేసుకోవాలా? మరి మా గురువు 40 ఏళ్ల కిందట చెప్పినటువంటి ధ్యాన పద్ధతి, ఇప్పుడు కొత్తగా గురువులు చెప్తున్నటువంటి ధ్యాన పద్ధతి ఖచ్చితంగా తేడాలున్నాయి. మరి కొత్తగా వచ్చినది నేచురల్లీ పాత దానికంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కదా మనం నమ్ముతాం కొత్త కొత్త మోడల్స్ అవి వచ్చినప్పుడు. మరి ధ్యానములో ఏ పద్ధతిని ఉపయోగించుకోవాలి? అసలు ఆ ప్రశ్నే ధ్యానం అంటే ఏంటో మనకి తెలియలేదు అని తెలుపుతోంది. అంత అవగాహన రాహిత్యంలో మనము ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాం. ఏంటి అవగాహన రాహిత్యము? ధ్యానము చేసేది కాదు అని ఇప్పటికే అర్థం కాలే మనుషులకి, మర్చిపోతూ ఉంటాం మనం. అందుకే అసలు ఆ పదమే తప్పు, అసలు ధ్యానం చేసేది కాదు, వచ్చేది. నేను నిద్రపోతున్నాను, నాకు చాలా బాగా గుర్తు, నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకున్న రూమ్లోనే ఓ మ్యాథమెటిక్స్, నేనేమో ఎంఎస్సీ కెమిస్ట్రీ, నా రూమ్మేట్ ఏమో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. ఆ హాస్టల్లో రూల్ ఎలా పెట్టారు అంటే, మార్నింగ్ సెషన్ కాలేజ్ క్లాస్ ఉన్నవాళ్ళు, ఈవినింగ్ సెషన్ క్లాస్ ఉన్నవాళ్ళు ఒక చోట పెడతారు. అంటే ఒక పూట ఒకడే రూమ్లో ఉంటాడు ఇప్పుడు రాత్రి తప్ప. ఒకరోజు ఎందుకో ఆ మ్యాథమెటిక్స్ కాలేజీలో స్ట్రైక్ అయిందో ఏమైందో అతను వచ్చి పడుకుని ఉన్నాడు. నా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఏంటంటే, పడుకునున్నాడని చూస్తూ అతన్ని ఏమడిగాను నేను, పడుకున్నావా అని అడిగాను నేను. దానికి అతను జవాబు ఏం చెప్పాడంటే, అవును పడుకున్నాను అని. ఎంత నవ్వుకున్నావో ఆ రోజు మేము. పడుకున్నాడు అని నేను చూస్తూ అడగటమేంటి, అడిగితే ఆవిడ జవాబు చేయమని చెప్పాడు, అవును పడుకున్నానన్నాడు. ఇంతకీ వాడు పడుకున్నాడా మెలకుగా ఉన్నాడా? మన ధ్యానము అంతే. ధ్యానంలో లేం మనం. ధ్యాన స్థితిలో ఉన్నవాడికి బాహ్య ప్రపంచం గురించి అవగాహన ఉండదు, అవగాహన తెలియదు. మీకు అవగాహన ఉంది అంటే ధ్యాన స్థితిలో లేరు మీరు. అంచేత మీరు ఏ ధ్యాన స్థితి ప్రాక్టీస్ చేసినా లక్ష్యం ఏంటి? ధ్యాన స్థితి యొక్క ఉద్దేశం బాహ్య పంచేంద్రియాల యొక్క సంపర్కము పోయి మీరు గాఢమైనటువంటి అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాక మీరు ధ్యానం చేస్తున్నట్ట చేయనట్ట. అందుకే నేను ముల్లా నసరుద్దీన్ కథ చెప్పాను నేను మీకు. ఆ ముల్లా నసరుద్దీన్ కథ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇంచేత ధ్యానము మీరు ఏదైనా చేసుకోండి, నిద్రపోవటానికి ఇంట్లో ఓ మంచానికి ఓ రకమైనటువంటి తలడాకి మనం అలవాటు పడి ఉంటాం. ఏదైనా ఒక లాడ్జ్లో ఏసీ రూమ్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. ట్రైన్లో వెళ్తున్నాం, ఈ సుఖాలేమి ఉండవు. ఒక్కొక్కసారి ప్లాట్ఫామ్లో ఇరుక్కుపోతాం మనం, దాని మీద దుప్పటి పరుచుకుని ఏదో పరుచుకుని పడుకుంటాం. పడుకున్న తర్వాత ఇంట్లో పడుకున్నావుటే, ఏసీ రూమ్లో పడుకున్నావుటే, ప్లాట్ఫామ్ మీద పడుకున్నావుటే, రైల్లో పడుకున్నావుటే, పడుకోక ముందు మాత్రం తేడాలు ఉన్నాయి. ఏసీ రూమ్లో పడుకున్నప్పుడు ఉన్న స్థితి వేరు, ప్లాట్ఫామ్ మీద దోమలు కుట్టుకుంటూ ఉన్నప్పుడు పడుకునేటటువంటి పరిస్థితి వేరు. కానీ నిద్రపోవటానికి మీరు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా వేరు వేరు రకంగా ఉన్నా, నిద్రపోయాక అంతా ఒకటే. అంచేత మీరు ఏ ధ్యాన స్థితి చేస్తున్నారని నన్ను అడిగితే, 365 రోజుల్లో 360 రకాలుగా చేయండి ధ్యానం, అవడద్దు అన్నాడు. ఏం పర్వాలేదు, కొంపలేమి అంటూ బావు. కండిషన్ ఏంటి? మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళగలిగితే. అసలు ధ్యాన స్థితిలోకి వెళ్ళటం ఎక్కడ మనం వెళ్తాం? గడియారం పెట్టుకుంటాం, 6 గంటల సేపు ధ్యానం చేస్తున్నామని గడియారం అలారం మొగ్గానే లేచిపోతాం. ధ్యాన స్థితిలోకి వెళ్ళిన వాడికి అలారం మొగ్గు వినిపించదు, అసంభవం. వినిపించిందంటే ధ్యాన స్థితిలో లేడు. అలాగే యోగము కూడా ఒక మానసిక స్థితి. ఏ విధమైనటువంటి మానసిక స్థితో నిరంతరము మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 18 రకాలైనటువంటి మానసిక స్థితుల కంటే ఎక్కువ మానసిక స్థితులు బాహ్య జగత్తులో మనకి ఉండవు. అందులో ఒక మానసిక స్థితి ఏంటి అంటే విషాదం. రెండవ రకమైనటువంటి మానసిక స్థితి ఏంటి అంటే జ్ఞానము. ఇవి రెండు మనము భగవద్గీత యొక్క మొదటి అధ్యాయంలో చదువుకున్నాం, 2వ అధ్యాయంలో చదువుకున్నాం, ఇప్పుడు 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చదువుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యం కూడా. ఇది ఎలాగ మనం నిత్య జీవితంలో కర్మలను ఆచరించాలి. దీనికి ఏం చెప్తున్నాడు? యోగ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యోగ స్థితిలో ఉంటూనే పనులు చేయాలి, యోగ స్థితి కంటే కిందకి రాకూడదు. మరి యోగ స్థితిలోనే ఉంటూ యోగ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పనులు చేస్తాడు? కళ్ళు మూసుకు కూర్చున్నాను మాస్టారు, నేను యోగంలో ఉన్నాను, నాకు బాహ్య స్మృతులన్నీ వెళ్ళిపోయాయి, అది యోగము కాదు, అది ధ్యానము. ఆ తేడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనము ప్రాక్టీస్ చేసేది యోగము కాదు, ధ్యానము. ఏంటి మన కోరిక? బాహ్య స్మృతులు లేకుండా, బాహ్యమైనటువంటి పరిస్థితులు మనని గందరగోళం చేయకుండా, రోజుకి రెండు సార్లైనా పొద్దున్నైనా సాయంత్రమైనా మనము నిద్రాస్థితిలో కాకుండా ధ్యాన స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అది మనం రోజు చేసేటటువంటి ప్రయత్నం. ధ్యానం చేసుకోండి అని చెప్పటంలో ఉద్దేశం ఏంటి అంటే, నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తట్టుకోవటానికి కావలసినటువంటి మానసిక శక్తి మనకి ధ్యాన స్థితిలో వస్తుంది. మరి యోగ స్థితిలో అసలు పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులు మారిపోతాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, చూసేటటువంటి దృష్టి మారుతుంది. నేను చెప్పాను కదా, బెన్నాక్ష వింటున్న వాళ్ళలో సగం మంది మూర్ఖులు అన్నాడు. అందరికీ కోపం వచ్చి ఇంకా పిల్లి కూతురు మక్క కూతురు మొదలెడితే వెనక్కి తిరిగి తప్పు చెప్పేశాను నేను, వింటున్న వాళ్ళలో సగం మంది తెలియని వాళ్ళు అన్నాడు. అన్ని ఆగిపోయాయి, నక్క కూతలు ఆగిపోయాయి, పిల్లి కూతలు ఆగిపోయాయి. ఇంత చేస్తే రెండు నా ఉద్దేశం ఒకటే చెప్పాడు, ఒకటి యోగస్థితికి సంబంధించింది, ఒకటి మామూలు దృష్టికి సంబంధించింది. యోగస్థితిలో మీ పరిస్థితులు మారిపోతాయనేటటువంటి భ్రమ ఉంది మీకు. బాహ్య జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులు మారవు, మారవు. బాహ్య జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులు, సూర్యుడు సూర్యుడిలాగే ఉంటాడు, చంద్రుడు చంద్రుడిలాగే ఉంటాడు, సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణం ఆ కోణమే ఉంటుంది. అవి మారినప్పుడు మన జీవిత చరిత్రలు, మన భవిష్యత్తులు, మన జీవిత విధానాలు ఎలా మారుతాయి? మారవు. కానీ ఏవి మారుతాయి? దాన్ని చూసేటటువంటి దృష్టి మారుతుంది. ఏంటా దృష్టి? చాలా కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానము. అంతకంటే పెద్ద జ్ఞానం అక్కర్లే ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవటానికి. ఒక్కసారి మనము, మన సమాజము, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనకి అందజేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి ఊహలను మనం పక్కన పెట్టేయాలి. ఏంటి మనకు వస్తున్నటువంటి పిచ్చి పిచ్చి ఊహలు? ఈ ప్రపంచం అంతా కూడా నా కోసమే ఉన్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కర్మయోగంలో మనం చేసే తప్పులు ఇది. ఈ ప్రపంచం సూర్యుడు ఎందుకు జీవించాడు అంటే నన్ను నిద్ర లేపటానికి, సూర్యుడు ఎందుకు అస్తమించాడు అంటే నేను నిద్రపోవటానికి. అంత మాత్రమే మనం సూర్యుడికి ఇస్తున్నాం అనేటటువంటి అవగాహన ఎందుకు తెచ్చుకోమంటున్నానంటే, సూర్యుడు యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము, సూర్యుడి యొక్క అద్భుతమైనటువంటి సామర్థ్యము, సూర్యుణ్ణి సూర్య ఆత్మ జగతస్థుషశ్చ, సూర్యుడే ఈ ప్రపంచానికి ఆత్మ, అటువంటి వ్యక్తి ప్రతిరోజు ఉదయించినప్పుడు మీ కళ్ళ ముందు వస్తే మీరు ఏ విధంగా ఆలోచించుకోవాలి? డబుక్కున ఓ కలెక్టరు, మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఓ ప్రిన్సిపాల్, వాళ్ళెవరో మన ఇంటికి గబుక్కుని వచ్చాడనుకోండి, ఎలా ఫీల్ అవుతాం మనం? నిద్ర లేచి ఆ వచ్చాడా అనం కదా, ఎంత కంగారు పడతాం మనం. మరి ఆ సూర్యుడు ఉదయించినప్పుడు మన చేతనత్వానికి ఆధారభూతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి గోళము ప్రతిరోజు ఉదయించినప్పుడు. మరి మీలో ఏం మార్పు వస్తుంది మీరు గమనించటం? అంటే మీకు ఎలా ఉందది, ఒక ఎలక్ట్రిక్ లైట్ వెలిగిస్తే మీరు ఎంత విలువిస్తున్నారో సూర్యోదయానికి కూడా అంతే విలువిచ్చారు. దానికి అంతే విలువ ఇవ్వాలో చెప్పేది ఉషకాలానికి. మన వేదాలలో ఉషోదయానికి సంబంధించినటువంటి సూక్తాలున్నాయి. ఆ సూక్తాలలో వాళ్ళు వర్ణించినటువంటి వర్ణన, అది అంతా కాకుండా మనకి ఇంగ్లీషు మాత్రమే అర్థమవుతుంది అనుకుంటే అరవిందో ఔషకాలను వర్ణిస్తాడు, 10 పేజీలలో వర్ణిస్తాడు. ఆ అద్భుతమైనటువంటి మార్పు కనుక మీరు గమనిస్తే ఆ రోజే మీకు యోగస్థితి వచ్చేయచ్చు. యోగస్థితి రావటానికి ఎక్కువ టైం పట్టదు, అది గుర్తుంచుకోండి. అర్జునుడికి ఎంత టైం పట్టింది యోగస్థితి రావటానికి? ఆ 700 శ్లోకాలు వింటానికి పట్టేటటువంటి టైం పట్టిందంతే. ఇంకా ఆ తర్వాత ఆ స్థితిని ఉంచుకున్నాడు. అంచేత మొట్టమొదట ఈ తప్పు నుంచి మీరు మేల్కోండి. అసలు చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియలు మన చుట్టుపక్కన జరుగుతున్నాయో. సూర్యోదయం అవుతోంది, చెట్లు పెరుగుతున్నాయి, విత్తనం మొలకెత్తుతోంది. ఒక మామిడి టెంకను నాటితే దాని నుంచి ఎన్ని మామిడి వృక్షాలు వస్తాయని మీ ఉద్దేశం? ఒక మామిడి వృక్షం వస్తుంది. మరి తర్వాత కంటిన్యూ అంటే కేవలం ఒక చిన్న విత్తనంలోంచి అనంతమైనటువంటి వృక్ష సముదాయము. నిద్రలేస్తోంది కదా, మరి ఆ శక్తిని ఎప్పుడైనా గమనించారా మీరు? మీ ముందే జరుగుతోంది కదా ఆ ప్రకృతి. అనంతమైనటువంటి ఆ శక్తి, సర్వసమర్థమైనటువంటి ఆ శక్తి దేని ద్వారా ఉద్భవిస్తోంది? మళ్ళా మన పృథ్వీ ద్వారా ఉద్భవిస్తోంది. మరి ఆ పృథ్వీని మనం ఎంత నిర్లక్ష్యంగా ఉపయోగించుకుంటున్నాం మన స్వార్థం కోసం. ఇనువు ఎక్కడైనా ఉంటే పీకే తవేసేదాన్ని, పెట్రోల్ తవేసే, బొగ్గు తవేసే, చెట్లు కొట్టేసే. నీకేం హక్కు ఉంది? యోగ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించే విధానం, అందుకు చెప్తున్నాను ఇది. మామూలుగా మీరు ఆలోచిస్తే లాభం లేదు, ఈ విధంగా ఆలోచించగలగాలి మీరు. ఇంకొళ్ళింటికి వెళ్ళాం మనం, సరేలేండి మా ఇంట్లో ఉండండి అన్నాడు. మనకి నచ్చింది అక్కడ ఎలక్ట్రానిక్ సాకెట్స్ ఏవో జేబులో పెట్టేసుకున్నాం, బల్బ్స్ ఏవో ఉన్నాయి జేబులో పెట్టేసుకున్నాం, కిటికీకి చాలా అందమైనటువంటి డ్రాపర్స్ అంటే కర్టెన్స్ ఉన్నాయి జేబులో పెట్టేసుకున్నాం. అంటే అంత జేబులు మా దగ్గర ఎక్కడున్నాయి అనకండి, జేబులు కాకపోతే సూట్ కేసుల్లో. పృథ్వీ పరిణామక్రమంలో తన యొక్క శరీరం యొక్క ఉపరితలం మీద మనని జీవించడానికి పెర్మిషన్ ఇచ్చింది. పృథ్వీ పెర్మిషన్ ఇవ్వకపోతే మన ఉనికి లేదు. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో అనేక రకాలైనటువంటి కాస్మిక్ సిచ్యువేషన్స్ లో ఎన్ని ఆకాశ గంగలు, ఎన్ని సోలార్ సిస్టమ్స్, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఆ గెలాక్సీస్ అవి కూడా అన్ని మనం మైక్రోస్కోప్ లో టెలిస్కోప్ లో చూస్తూనే ఉన్నాం. అతి సూక్ష్మమైన వాటి నుంచి మైక్రోస్కోప్స్ ద్వారా చూస్తూ అనంతమైనటువంటి పరిణామ క్రమంలో విశాలమైనటువంటి విశ్వంలో మానవుడు లాంటి వాణ్ణి భరించటానికి సాహసం చూపించింది పృథ్వీ. పెద్ద సాహసం మన భరించటం అంటే అది మామూలు భరింపు కాదు. అది కూడా ఏంటి, ఒక పారాసైట్ లాగా. పారాసైట్ అంటే మీకు తెలుసు కదా, పరాన్నభుక్తులు. మనది కానటువంటి క్షేత్రంలో, మనది కానటువంటి పరిస్థితులలో పృథ్వీ ఇచ్చేటటువంటి ఆహారాన్ని తింటూ పరిణామ క్రమంలో నీ యొక్క ఇవల్యూషన్ క్రమాన్ని నువ్వు చూసుకొని ఆయన అంటే పెట్టుకుని అక్కడ సిమెంట్ తయారు చేసి, ఇనువు తయారు చేసి, చెట్లను కొట్టేసి, పెట్రోల్ని లాగేసి, ఈ టిన్ డబ్బాలు లో ప్రయాణం చేస్తే, టిన్ డబ్బాలంటే తెలుసు కదా, జీపులు కారులు అలాంటి వాటిలో ప్రయాణం చేసి, ఈ రైల్వే లైన్స్ వేసేసి ఇనువుతో, ఈ రైల్వే లైన్స్ మీద ఈ ట్రాక్స్ అన్ని పెట్టుకుని మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, మేము చాలా తెలివైన వాళ్ళం, అసలు ఇంతకీ ఇదంతా నీకు ఎందుకయ్యా, ఈ ప్రశ్న జవాబేముంది? గ్యారంటీగా నువ్వు 40-50 ఏళ్లలో చచ్చిపోతావు. అంటే గ్యారంటీగా నువ్వు అనేది నేను ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నాను అంటే, ఈ ఆలోచన వచ్చేసరికి 40 ఏళ్ళు అవుతుంది వాడికి, ఇదేంటి గందరగోళం అంతా ఏంటి అని అనుకున్నాక ఎన్నేళ్ళు బతుకుతాడు మహా అవుతే వాడు? పోనీ 100 సంవత్సరాలు ఇచ్చేద్దాం వాడికి, సెంచరీ కొడతాడు వాడు. 60 ఏళ్ల తర్వాత నువ్వు సాధించిన ఈ సాధనంతా, వస్తు సామగ్రి అంతా దేనికి ఉపయోగపడుతుంది? అందుకే మన ఋషులు గుడిసెల్లో ఉండేవారు. నిజంగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకునేవాళ్ళు భౌతికమైనటువంటి విషయాలు యొక్క వ్యాయామం ఎలా వస్తుంది వాడికి? ఐఎమ్ ఓన్లీ ఎ గెస్ట్. ఒక గెస్ట్ ఉన్నాడు, ఒక రాజుగారు ఓ పెద్ద భవంతి కట్టించారట, చాలా పెద్ద భవంతి కట్టించారు, కిటికీలు పెట్టాడు, తలుపులు పెట్టాడు, అన్ని పెట్టాడు. ఒక్కొక్కడు వచ్చి చెప్పాడు, ఇన్ని తలుపులు పెడితే అట్ట ఎటువైపు నుంచి శత్రువు వచ్చేస్తాడో ఏమో అని చెప్పి ఆ ఒక్కొక్కడు చెప్తూ ఉంటే ఏం చేశాడు, మెల్లమెల్లిగా కట్టించిన తలుపులన్నీ మూసేశాడు. చివరికి ఒక తలుపు మాత్రమే మిగిలింది. ఓ యోగి వచ్చాడు, ఆ తలుపు కూడా మూసేనైనా సమాధి అయిపోతుంది అన్నాడు. సమాధి తలుపులు ఉన్నావు కదా సజీవంగా, నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతావు. మన గందరగోళం, మన జీవిత విధానంలో కూడా ఈ అవగాహన యోగస్థితి. దీన్నే యోగస్థితి, దీనికి ఇంకా మీరు ప్రాక్టీస్ ఏం చేయక్కర్లేదు, మీరేమీ నేర్చుకోక్కర్లేదు, ఏ మ్యాజిక్లు చేయక్కర్లేదు, ప్రాణాయామాలు చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. కానీ ఇది నిరంతరం మీ మనస్సులో ఉండాలి. ఇది మనస్సులో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అలా మీకు జీవించాలనిపించింది అనుకోండి, ఇది నటనే అవుతుందిగా. దాన్ని మిథ్యాచారం అన్నాడు శ్రీకృష్ణుడు కర్మయోగంలో. నువ్వు బాహ్య జగత్తులో కాషాయ బట్టలు వేసుకుని, మా గురుదేవులు ఒకసారి హిమాలయాలకు వెళ్తున్నారు, మొట్టమొదటిసారి హిమాలయాలకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రతి మనిషి ముఖ్యంగా హిందూ అయితే
అదో రకమైనటువంటి అనుభూతి. చాలా మంది మహానుభావులు, చాలా మంది గొప్పవాళ్లు ఈ హిమాలయాల్లో జీవించి ఉంటారు అని మన నమ్మకం. అంచేత మన దృష్టి ఎప్పుడు ఎక్కడ వెతుకుతూ ఉంటుంది, ఏమైనా ఓ మహానుభావుడు కనిపిస్తాడేమో, ఓ మహానుభావుడు కనిపిస్తే అదొక పెద్ద చాలా ఆనందిస్తాం మనం. గురుదేవులు కూడా ఆయన గురుదేవుల్ని కలుసుకుంటూ వెళ్తూ దారిలో అక్కడక్కడక్కడక్కడ ఎవరైనా యోగి ఉన్నాడా, ఎవడైనా మహాత్ములు ఉన్నాడా అని చూసుకుంటూ వెళ్తున్నారట. రాత్రి 10, 10:30 అయింది, వెళ్తున్నాడు ఆయన. ఎక్కడ హిమాలయాల్లో ఒక ఊరు నుంచి ఒక ఊరికి 1 కిలోమీటరే ఉంటుంది, కానీ దారి మాత్రం అడవుల్లోనూ లోయల నుంచి వెళ్ళటానికి చాలా గంభీరంగా, చాలా చికాగ్గా, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దారమ్మట అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఆలా అంటే క్యాంప్ ఫైర్ అంటే చలి కాచుకోవటానికి కొంతమంది వేసుకునేటువంటి నిప్పు దూరంగా వెలుగుతో కనిపించింది ఆయనకి. వెలుగుతో కనిపిస్తే చాలా ఆనందంగా ఉండేది, శీతాకాలం హిమాలయాలు, మరి నిప్పు కనిపిస్తే ఆనందం కాకేంటి, చలి కాచుకుందామని వెళ్తే 30-40 మంది చుట్టూరా కూర్చున్నారు నిప్పు చుట్టూరా. ఆ నిప్పుకి అతి దగ్గరగా ఉన్నటువంటి కొంచెం ప్రదేశం ఖాళీగా ఉంది. సహజం కదా, చలిగా ఉన్నటువంటి వాడు నిప్పుకి దగ్గరగా వెళ్లాలనుకుంటాడు. అంచేత ఆ ఖాళీ ప్రదేశానికి ఏం దూసుకు వెళ్లబోతూ ఉంటే ఆపారు వాళ్ళు, మా గురువుగారి కోసం అది ఉంచాం, అలా వెళ్ళటానికి వీల్లేదని. ఆనందించాడు, పోనీలే నిప్పుకు దగ్గరగా వెళ్ళలేకపోతే వెళ్ళలేకపోయాను నేను, కనీసం ఒక మహానుభావుని నేను చూడబోతున్నాను కదా హిమాలయాల్లో అని. ఇక్కడ బయట కాస్త దూరంగా కూర్చున్నాడు. ఈ లోపల ఒక ఆజానుబాహు, రాజసం ఉట్టుపడుతున్నటువంటి గడ్డం, అది నీట్గా ఉన్నటువంటి చాలా అందమైనటువంటి కళ్ళు అవి ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. సరే, ఆ నిప్పు దగ్గర కూర్చున్నాడు. ఆ నిప్పు దగ్గర కూర్చున్నాక అడిగాడు ఎవరు ఈయన అని. అదేంటి ఆయన మీకు తెలీదా అని చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయాక, అవును నాకు తెలియదు, ఎవరో చెప్పని తెలుసా, 80 లక్షల రూపాయల ఆస్తిని వదులుకుని ఆయన వచ్చాడు. మన యొక్క అంచనా ఎప్పుడు ఏంటి అంటే ఆస్తిని వదులుకు వచ్చాడు కనుక వాడు గొప్పవాడు. మన దృష్టి వాడు యోగస్థితిలో ఉన్నాడా లేదా అనేటటువంటి అసలు ఫీలింగ్ కానీ ఆ భావన కానీ లేదు. వాడు 80 లక్షలు వదిలేసుకున్నాడు. వాడు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన, కాలేజీలో ఇంటర్వ్యూకి వచ్చాను నేను. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక రేషనలిస్ట్ కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు. నా సబ్జెక్ట్ వేరు, అతని సబ్జెక్ట్ వేరు, అది వేరే విషయం. తర్వాత మాటల సందర్భంలో చెప్పాడు, మీరేంటో నమ్ముతారు, దేవుడు వెంకటేశ్వర స్వామి అంటారు, నేను వెంకటేశ్వర స్వామి ఫోటోని తొక్కి వచ్చాను ఇంటర్వ్యూకి. మా మధ్య జరిగినటువంటి సంఘటన, నేను సాధారణంగా వాదనలోకి దిగను కనుక సరిపోయింది. అతనికి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. చూసావా రామకృష్ణ, మరి మీ గాయత్రీదేవి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నేను వెంకటేశ్వర స్వామిని తొక్కి నేను ఉద్యోగం తెచ్చుకున్నాను అని చెప్పుకున్నాడు. సరే, కొన్నాళ్ళు పోయాక అతను వచ్చి నా దగ్గరికి, ఏమైనా అను రామకృష్ణ, సత్సాయి బాబా చాలా గ్రేట్ అన్నాడు. నేను చాలా ఆనందించాను, పొన్నినే మన దారిలో ఒకడు పడ్డాడని. ఎలా గ్రేట్, హైకోర్టు జడ్జి కూడా ఆయన శిష్యుడు. మన అవగాహన అది, ఓ హైకోర్టు జడ్జికి ఏ పన్ను నొప్పి వచ్చిందో ఏం వచ్చిందో ఆయన ఇచ్చిన విభూతి రాసుకుంటే పన్ను నొప్పి పోయి ఉంటుంది, పోయి ఉంటే ఆయన శిష్యుడు అయిపోయాడు. ఆయన అంటే ఈ రేషనలిస్ట్ యొక్క బ్రెయిన్ ఎంత తెలివితేటలో చూడు. అందుకంటున్నాను, ఈ రేషనలిజం అది ఆధ్యాత్మికతలో పనికిరావు, హేతువాదాలు అసలు పనికిరావు. మీ అవగాహనని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతే, దాన్ని మీరు అంచనా వేయటానికి మీ దగ్గర కొలబద్దలు లేవు. ఏమీ కొలబద్దలు లేవు. ఎదుటివాడి యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఓ సిద్ధిసాయి, ఓ సత్యసాయి, ఓ మెహర్బాబా, ఓ అరవింద్, ఓ శ్రీరామకృష్ణ పరమహంస, వీళ్ల మధ్య తేడాలు మీరు అంచనా వేయదలుచుకుంటే ఎవడు వీళ్ళలో గొప్ప అంటే మీ దగ్గర కొలబద్ద అంటూ ఉండాలి కదా ఏదైనా. మీరు ఏం కొలబద్దలు వేయగలరు? మన కొలబద్దలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంటే సిద్ధిసాయి సత్యసాయి బాబాలో ఎవరు గొప్ప చాలా తేలిగ్గా చెప్పేశాడు. నేను అనుకున్నా అందుకే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళని, నాకు అందుకోసం కాబోలు అందరూ ఇంజనీరింగో ఇంజనీరింగో అంటారు. నేను ఇప్పటికీ నేను అంచనా వేయలేకపోయాను ఎవరు గొప్ప, సిద్ధిసాయి సత్యసాయి. వాడు నిమిషమేంటి టకామని చెప్పాడు, ఇంత ఆలోచించడం ఎందుకు రామకృష్ణ అన్నాడు. సిద్ధిసాయి చింకపట్లు వేసుకుంటాడు, సత్యసాయి కొంచెం మనకంటే కూడా మంచి బట్టలు వేసుకుంటాడు. అంచేత ఖచ్చితంగా షిర్డీ సాయి గొప్ప. మన అవగాహన అది. ఇది మన కొలబద్దలు. ఏంటంటే చిక్కిపోయి బట్టలు వేసుకున్నవాడు సుఖంగా ఉండకూడదు భగవంతుడు, సుఖంగా ఉండకూడదు ఆధ్యాత్మికవేత్త. కానీ వాడు మనకేం ఇవ్వాలి? అన్ని సుఖాలు ఇవ్వాలి. మన అవగాహన లోపం. దీన్ని గమనించుకోండి. యోగ స్థితికి వెళ్ళటానికి మీకు అడ్డు తగిలేవి ఇవంతా కూడా, కానీ బాహ్య జగత్తులో ఇవే కరెక్ట్ అనిపిస్తాయి మీకు. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే దీన్ని అసిధారావ్రతం అంటాం. కత్తి మీద సాము. కత్తి మీద సాము అంటే సాధనలో ఏం లేదు. మీరేముంది గాయత్రి మంత్రం 24 లక్షల సార్లు జపం చేసేయండి అంటే నిజంగా దమ్ముండి పడతాడు వీడు. జపం చేస్తూనే ఉంటాడు ఓ 10-15 రోజుల్లోనూ 20 రోజుల్లోనూ పూర్తి అయిపోతుంది. ఇది ఆధ్యాత్మికత కాదు. ఏంటి ఆధ్యాత్మికత? ఆ మానసిక స్థితి సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా అది భగవంతుడి యొక్క వరదానమే. వరదానమే, ఇట్ ఈజ్ మై బ్లెస్సింగ్. ఇది యోగ స్థితి. ఇంకేం అక్కర్లే యోగ స్థితిలో. సుఖం భగవంతుడు ఇచ్చాడు. సిద్ధిసాయి చరిత్రలు తీసుచదివినా, సత్యసాయి చరిత్రలు తీసుచదివినా, రామకృష్ణ పరమహంస యొక్క జీవిత విధానంలో భక్తుల యొక్క అనుభవాలు చదివినా, మెహర్ బాబా జీవితంలో భక్తుల యొక్క అనుభవాలు చదివినా, ఇక మస్తాన్ వెళ్ళి ఇవాళే కాబోలాతుంది ఉర్స్, ఆయన యొక్క జీవిత విధానంలో ఆయన భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివినా, ఏంటి అక్కడ చెప్పేది? నేను కళ్ళు మూసుకున్నాను, సాయి అనుకున్నాను, పని అయిపోయింది. నేనేమీ చదువుకోలేదు మాస్టరు, పరీక్షకు వెళ్ళాను, సాయి రామ్ అనుకున్నాను, నేను పాస్ అయిపోయాను. చదువుకున్నవాడు ఫెయిల్ అయ్యాడు. నిజంగా భగవంతుడు న్యాయమూర్తి అవుతే, నిజంగా భగవంతుడికి జస్టిఫికేషన్ అతను ఉనికి ఉంటే, అతని పేరు చెప్పిన వాడికి మాత్రం చదవకుండా మార్కులు ఇచ్చేస్తాడా? అతన్ని తలుచుకునే వాడిని మాత్రం తలుచుకోలేదని ఫెయిల్ చేస్తాడా? వాడేం భగవంతుడు? వద్దు, అలాంటి భగవంతుడు మనకు వద్దు. మీకు ఆ ధైర్యం ఉంచుకోండి. పిరికివాళ్లు కాకండి. నేను దండం పెట్టకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? అసలు నువ్వు ఉన్నావని భగవంతుడు తెలుసా? నా అనుమానం నాది, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. నేను అందుకే మా స్నేహితులతో చెప్తూ ఉంటాను, నాకు 60,000 సంవత్సరాలు 70,000 సంవత్సరాలు బట్టి జీవించి ఉన్నటువంటి వ్యక్తులు స్వయంగా నేను చూశాను అంటాను. ఆహాహా, మా రామకృష్ణ ఎంత గొప్పవాడు అనుకుంటాడు. మీరందరూ ఇందిరాగాంధీని చూడలే, చూశానా లేదా? ఆవిడికి మీరు తెలుసా అని. అదేవిధంగా నేను చూసేవాడిని. 60,000 70,000 బతికున్నటువంటి వ్యక్తులు నేను చూశా. కాదంటే నేను, కానీ వాళ్ళకి నేను తెలియాలిగా. నేను వాళ్ళకి తెలియదు, కానీ నాకేంటి, అలాంటి వ్యక్తులు ఉన్నారు అనేటువంటిది నమ్మకం. గుడ్డి నమ్మకం కాదు, కళ్ళారా చూశానంతే. ఇందిరాగాంధీ ఉంది, ఉంది అవుతే ఏంటిట? భావం అర్థమవుతోంది కదా నేను ఏం చెప్తున్నాను. భగవంతుడికి నువ్వు అతనికి దండం పెట్టావా లేదా? అతనికి అనవసరం. మీరు దండం పెట్టినా దండం పెట్టకపోయినా విశాల విశ్వంలో ఇన్ని గ్రహాలలో పృథ్వీ మీదే 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పుకుంటాం సైన్స్. 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒకడు. అంటే మనిషి కాకుండా ఇంకా ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 83,99,999 జీవరాశులు ఉన్నాయి పృథ్వీ మీదే. ఇవి కాకుండా భగవంతుడు తెలియాలి విశాల విషయంలో ఏమి ఉన్నాయో. అందులో ఒక్క మనిషి నేను ఓటు వేయదు అన్నాడు అనుకో, ఏమవుతుందిట? వాట్ హ్యాపెన్స్? నథింగ్ హ్యాపెన్స్. పట్టించుకోడు. కానీ మనకి అవసరం, మనకి చాలా అవసరం. అతని యొక్క ఉనికి, అతని యొక్క ఆధారము మనకి చాలా అవసరం. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ధర్మాలు, మన గుడులు, మన సాధనలు ఇవేవి మన భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లటం లేదు అన్నది చాలా స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి. ఇన్ని గుడులున్నాయి సరే, గుడులు ఉండటం గురించి నేను మాట్లాడటంలే, కానీ గుడులలో ఆ దేవాలయాలలో ఏ దేవత్వాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం? విద్యాలయానికి వెళ్తాం కదా, అది కామర్స్ ఇన్స్టిట్యూషన్, సైన్స్ ఇన్స్టిట్యూషన్, ఫార్మసీ ఇన్స్టిట్యూషన్, ఏదో పేరు చెప్తా, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు అని. అంటే మనకి ఇమీడియట్ గా ఏమర్థమైంది? మెడికల్ కాలేజీలో మెడిసిన్ చెప్పబడుతుంది, ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చెప్పబడుతుంది, కామర్స్ కాలేజీలో కామర్స్ చెప్పబడుతుంది, సైన్స్ కాలేజీలో సైన్స్ చెప్పబడుతుంది, ఆర్ట్స్ కాలేజీలో ఆర్ట్స్ చెప్తారు. మనకి చాలా స్పష్టంగా తెలుసు.
పుస్తకాలయాలు, రకరకాలైనటువంటి పుస్తకాలు అక్కడ మనకు దొరుకుతాయి, పుస్తకాలు చదువుకుంటాం మనం. వైద్యాలయాలు, ENT స్పెషలిస్ట్ ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు, రకరకాల స్పెషలిస్ట్ ఉన్నారు, అక్కడ మనకు అర్థమవుతుంది. కానీ దేవాలయాలలో ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏ దేవాలయానికి వెళ్తే ఏ దేవత యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది, ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని లభించడానికి ఆ దేవాలయంలో ఏ విధమైనటువంటి వసతులు ఉన్నాయి, అవగాహన ఏవైనా ఉండి వెళ్తున్నామా మనం? ఆ అవగాహన ఉండి ఆ అవగాహనకు తగినటువంటి ప్రయత్నాలు ఆ దేవాలయాల్లో మనం ఏవైనా సాధిస్తున్నామా? కర్మయోగం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన కర్మలు ఎంత ఆలోచనారహితంగా ఉన్నాయో ఆధ్యాత్మికతలో, ప్రతి దాంట్లో కామన్ సెన్స్ ఉపయోగిస్తాం మనం. ఎవరైనా నా దగ్గరికి తీసుకొచ్చి ఉంగరం ఇచ్చి, మాస్టర్ మీకోసమే ఈ వజ్రపుటి ఉంగరం కొన్నాను అన్నాడు అనుకోండి, నేను చాలా ఆనందిస్తా సరే. కానీ తర్వాత చెప్తాడు 5 రూపాయలు దీని ఖరీదని. అంటే 5 రూపాయలు దీని ఖరీదంటే అందులో ఉన్నటువంటి వజ్రం ఎంత ఖరీదైందో అర్థమైంది కదా. కానీ రూపాయి పావులా ఇచ్చి మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కొనేయగలను అనుకుంటే మనం అంతకంటే పరమ మూర్ఖులు ఎవరైనా ఉంటారా? రూపాయి పావులా ఇచ్చేస్తే వచ్చేస్తుంది అంతా. రూపాయి పావులా కాదు 2 రూపాయలు, నార్త్ ఇండియా భాష నేను చెప్తున్నాను, రూపాయి పావులా సవా రూపాయ అంటారు అక్కడ, నాకు ఇక్కడ సంగతి తెలియదు. ఇక్కడ సవా రూపాయ కాకపోతే 10 రూపాయ అవుతుందేమో, 10 రూపాయ కాకపోతే 100 రూపాయే. భగవంతుడి యొక్క అనుగ్రహం 100 రూపాయల్లో వచ్చేస్తే చాలా చౌక, అది చాలా చౌక, మీరు బేరం పెడతారు. భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కావాలి అంటే కర్మయోగం చెప్పేటటువంటిది ఒకే ఒక విలువ ఉంది, అంతకంటే తక్కువ మీరు ఇస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు రాదు. ఏంటది? మొత్తం ఇచ్చేయండి, మీ జీవితం మొత్తం ఇచ్చేయండి భగవంతుడికి, భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పార్షల్ గా నేను కొంచెమే ఇస్తాను, మిగతాది నేను దాచుకుంటాను, మీకు ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం లభించదు. దేవాలయాలలో అనేక మంది పూజారులు ఉన్నారు, ఆ పూజారులతో నాకు దెబ్బలాటలు రాదు లేదు, కానీ ఇంతమంది పూజారుల్లో ఇంకొక రామకృష్ణ పరమహంస ఎందుకు రాలేదు అనేటటువంటి ఆవేదన మాత్రం నాకు ఇప్పుడు ఉంటుంది. ఇంతమంది పూజారులు నిరంతరము భగవంతుడి యొక్క నామాన్ని చేసేటటువంటి వాళ్లే, సశాస్త్రీయంగా నేర్చుకున్నటువంటి వాళ్లే, వాళ్ళ ఉచ్చారణలో మాత్రం గ్యారంటీగా దోషం లేదు అని మనకు తెలుస్తూనే ఉంది. చాలా బాగా సాధన చేసి ఆ వేదాలు అవి నేర్చుకున్నటువంటి పూజారులు చాలా మంది ఉన్నారు. మరి ఇంతమంది పూజారులు ఇంతమంది దేవాలయాలలో ఇన్ని రకాలుగా ఇంతమందికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పంచిపెడుతూ ఉంటే మనందరికీ వాళ్ళు చేసేస్తారు కదా, మన మైక్ లోనే వినేస్తారు డైరెక్ట్ గా, ఒకే సీక్వెన్స్ లో అందరికీ వెళ్ళిపోతూ ఉంటుంది పవర్. ఫలానా వాళ్ళ ఇటు 21 తరాలు, అటు 21 తరాలు, ఆయు క్షేమ ధైర్య ఏమేమో వాడు, అసలు ఆ లిస్ట్ నాకు గుర్తు లేదు, అన్ని ఒకసారిలో వెళ్ళిపోతాయి. అంతే, ఏం చేస్తాడు అంటే ఒక పువ్వు పెట్టేశాడు. అంత సులభం అవుతే, అంత ఈజీ అవుతే ఆధ్యాత్మికత, మనం ఎందుకంత మూర్ఖత్వంగా ఉన్నాం? ఈ దేవాలయాలు వెళ్ళండి, కానీ దేవాలయాలలో ఆ దేవతా సాధన యొక్క తీవ్రత ఏది? ఆ తీవ్రత కర్మయోగం నేర్పుతుంది మనకి. కర్మయోగం చదువుకుంటున్నటువంటి మనము మన మానసిక స్థితిని ఆ ఉచ్చస్థితికి తీసుకెళ్లాలి. ఏ ఉచ్చస్థితికి? సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా నేను ఏ విధమైనటువంటి పని చేస్తున్నా, నీవు నాలో ఉన్నావు కనుక చేస్తున్నాను. ఆ ఆత్మ, ఆ శక్తి, ఆ భగవంతుడు మనలో ఉన్నాడు కనుక ఈ పని చేయగలుగుతున్నాం. ఆఖరికి భగవంతుడు లేడు అనేటటువంటి మాట కూడా మీరు ఎందుకు అనగలుగుతున్నారు? ఆ మాట మీ నోట్లోంచి ఎలా వస్తోంది అంటే లోపల వాడు ఉన్నాడు గనక. వాడు పక్కకెళ్ళాడు అనుకోండి, ఆ లేడు అనేవాడు శరీరం కూడా పక్కకెళ్ళిపోతుంది. ఉన్నాడా లేడా అన్న డిస్కషనే అనవసరం మనకి. మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, కానీ అది మన లోపల ఉంటే మనలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తిని, ఆ సర్వసమర్థమైనటువంటి శక్తిని, ఆ సర్వజ్ఞమైనటువంటి శక్తిని, ఆ సర్వవ్యాపకమైనటువంటి శక్తిని మనము పట్టించుకోకుండా ఇతరత్రా వెళ్తూ ఉంటే మనని మూర్ఖులు అని శ్రీకృష్ణుడు తిట్టాడు అంటే మీకు ఎందుకు కోపం? రామకృష్ణ పరమహంస దగ్గరికి కొంతమంది కలకత్తాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వెళ్లారు. మీరు ఎంత త్యాగమూర్తులో అని ఆయన్ని అభినందించారు. త్యాగశ్రీ అను అని అలాంటి బిరుదులు మరి అప్పుడు లేవేమో, ఇప్పుడైతే బిరుదులు అవి కొనుక్కోవచ్చు, రామకృష్ణ పరమహంసగా తెలియదు కదా, లేకపోతే ఆ బిరుదు ఇచ్చేవాళ్ళేమో త్యాగశ్రీ అని. కానీ వాళ్ళు వచ్చి చాలా అభినందించారు, పాపం రామకృష్ణ పరమహంస లేచి నన్ను త్యాగమూర్తి అని మీరు పొగుడుతున్నారు, నేను త్యాగమూర్తిని కాదు అంటే చప్పట్లు కొట్టేశారు అందరూ. ఎందుకు చప్పట్లు కొట్టారు అందరూ, ఎంత అతని హ్యూమిలిటీ, ఎంత అణుకువ, అంత త్యాగమూర్తి కూడా నేను త్యాగమూర్తిని కాదు అంటున్నాడని. కానీ దాని తర్వాత అన్న మాటలు విన్నాక పాప ఎందుకు చప్పట్లు కొట్టావా అనుకుంటారు వాళ్ళు. కొంతమంది వ్యక్తులకి కబురు వచ్చిందిట, ఇటువైపు వెళ్తే రత్నాలు మాణిక్యాలు దొరుకుతాయని, ఇటువైపు కుడివైపు అనుకుందాం, ఎడంవైపు వెళ్తే రాళ్లు రప్పలు దొరుకుతాయని, ఎటు వెళ్ళాలి? రత్నాలు మాణిక్యాలు ఎటు దొరుకుతాయో అటు వెళ్ళాలి. అటు వెళ్లకుండా రత్నాలు రప్పలు ఉన్నట్టు వాళ్ళు వెళ్లారనుకోండి, వాళ్ళు త్యాగమూర్తులే కదా. రత్నాలు మాణిక్యాలు వాటిని వదిలేసి రాళ్లు రప్పలు వైపు పరుగు తీసిన వాళ్ళని ఏమనాలి మనం? అంత త్యాగమూర్తులు రారు, నేను భగవంతుడు అనేటటువంటి అమూల్య రత్నాన్ని, జ్ఞానము అనేటటువంటి అమూల్య రత్నాన్ని, ఆధ్యాత్మికత అనే అమూల్య రత్నాన్ని పొందటానికి ఈ భౌతిక సుఖాలని వదిలేస్తే మీరు త్యాగమూర్తి అంటారు? అసలు మీరు నిజమైన త్యాగమూర్తులు, భగవంతుడు మీలోనే ఉన్నారు, సర్వజ్ఞుడు మీలోనే ఉన్నాడు, సకల దేవతా స్వరూపము మీలోనే ఉన్నారు అని తెలిసినా కూడా మేము వాణ్ణి రిటైర్ అయిపోయి చూస్తాం, మాకు చాలా టైం ఉందంటే మీరు త్యాగమూర్తులు కాక ఎవరు? అంచేత నిజమైనటువంటి త్యాగమూర్తులకు మనమే వద్దు, యోగి త్యాగమూర్తి కాడు. యోగి ఏమంటాడు, ఈ రోజే, రేపు ఏమవుతుందో నాకు తెలియదు, ఈ రోజు నేను నిద్రలేచాను, ఈ రోజే నేను నిరంతరము నీ సన్నిధానంలోనే ఉంటాను, నేను చేసేటటువంటి ప్రతి పనిని కూడా నీతో పాటు కలిసి చేస్తాను, నువ్వు నాలోనే ఉన్నావు అనేటటువంటిది గుర్తుంచుకుంటాను. ఈ విధమైనటువంటి అవగాహన శ్రీకృష్ణుడి యొక్క మతము. అందుకని రాబోయేటటువంటి శ్లోకంలో ఆ మాట వాడతాడు శ్రీకృష్ణుడు, ఏ మే మతమిదం నిత్యం, ఏ మే మతం, ఈ మతాన్ని, ఏ మతాన్ని, హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి, హృదయంలో ఉన్నటువంటి ఆ చేతనత్వాన్ని. ఎలాంటి చేతనత్వము అది? మామూలు చేతనత్వము కాదు అది, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనం, అలాంటి చేతనత్వం అది. దానివల్లే మన యొక్క ఉనికి ఉంది, మన యొక్క ఉనికి కూడా కాదు. ఏం చెప్తాడు తర్వాత తర్వాత శ్రీకృష్ణుడు, మై కాంస్య స్థితో జగత్, నా యొక్క ఒక చిన్న అంశం వల్ల ఈ జగత్ అంతా కూడా నిలబడి ఉంది. ఆ జగత్ యొక్క అనుతిష్ఠంతి మానవా, అక్కడ ఉండండి, మీ యొక్క భావాలను, మీ యొక్క ఆవేశాలను, ఏదైనా కానివ్వండి, దాని గురించి మీరు వరీ కాకండి, అది మంచిదా చెడ్డదా, కోపం వచ్చిందా ప్రేమ వచ్చిందా, తిట్టే తిట్టండి, తిట్టగలగటం కూడా నాలో ఉన్నటువంటి గురువు యొక్క చేతనత్వం అనిలే. గురువు అంటే ఆధ్యాత్మిక చేతనత్వం, లైఫ్ ప్రిన్సిపల్ అనుకోండి, ఎసెన్స్ అనుకోండి, ప్రకృతి అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి దాన్ని, అది ఉండటం వల్లే మనం తిట్టగైనా గలుగుతున్నాం, ప్రేమించైనా ప్రేమించగలుగుతున్నాం, వండుకోయినా వండుకు తినగలుగుతున్నాం, తిన్నది అరుగుతోంది. ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అదంతా కూడా దేనివల్ల ఉంది? లోపల ఆ స్పార్క్, ఆ చైతన్యం ఉండటం వల్ల. ఆ చైతన్యం లేకపోతే ఇదంతా వేస్తే కదా. ఏమే మతమిదం నిత్యం మనుతిష్టంతి మానవా, శ్రద్ధావంతో అనసూయంతో, రెండే రెండు క్లాసులు చెప్పాడు, రెండే రెండు లక్షణాలు చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ యోగ విద్య, ఈ కర్మ విద్య, జీవించేటటువంటి విద్య. మీరు ఎన్నిసార్లు రామా రామా అనుకున్నారు, ఎన్నిసార్లు కృష్ణ కృష్ణ అనుకున్నారు, మీరు దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్లారు, క్రిస్టియన్స్ అయితే ఎన్నిసార్లు మీరు చర్చికి వెళ్లారు, ముస్లింస్ అయితే ఎన్నిసార్లు మీరు మాస్క్కి వెళ్లారు, ఇదంతా ఏం అడగటం లేవాడు. రెండే రెండు లక్షణాలు నిరంతరము భగవద్గీతలో బర్డెన్ ఆఫ్ ద సాంగ్ పాటలో ఆ చరణం వచ్చినట్టు అలా వస్తుంటుంది, శ్రద్ధావంతో అనసూయంతో. ఇక్కడ శ్రద్ధ అంటే ఏంటో అర్థం చేసుకోండి మీరు. ఇది చాలాసార్లు నేను చెప్తాను, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజము మనకి శ్రద్ధ అనేది ఒక గుడ్డి నమ్మకంగా మార్చాయి. శ్రద్ధ అనేది గుడ్డి నమ్మకం కాదు, గుడ్డి నమ్మకం అసలు కాదు, అది గుడ్డి నమ్మకం అనవసరం. అసలు శ్రద్ధ అంటే ఏంటి? ఒక విధానమైనటువంటి పని మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. సైంటిస్టులు ఉన్నారు, కొత్త కొత్త మందులు కనిపెట్టాలి అనుకుందాం మనం. ఆ మందులు కనిపెట్టడానికి వాడు ఏం చేస్తాడు? వాడికి తెలుసున్న విధానం ద్వారా ఆ మందులు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడికి తెలుసున్న విధానం ద్వారానే, తెలిస్తే మందు కనిపెట్టక్కర్లేదు. కనిపెట్టడం అంటేనే అర్థం ఏంటి? వాడికి తెలియదని. అలాగే మనకి భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు. భగవంతుడు ఎక్కడున్నాడని తెలుసున్న వాళ్ళందరూ చెప్తున్నారు, మనలోనే ఉన్నాడు. భగవంతుడిలోనే మనం చలిస్తున్నాం, భగవంతుడి వల్లనే మనం జీవిస్తున్నాం, భగవంతుడి వల్లనే మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఇది మనం ఒప్పుకుంటున్నాం. చెప్పినటువంటి వ్యక్తుల స్టేచర్ బట్టి, చెప్పిన వ్యక్తి యొక్క స్థాయిని బట్టి, ఆ ఋషి యొక్క వ్యక్తిత్వాలను బట్టి, ఋషి కాదు ఋషుల యొక్క, భక్తుల యొక్క, ఇంతవరకు మానవ శరీరంలో వచ్చిన అన్ని రకాలైనటువంటి యోగుల యొక్క చరిత్ర దీనికి గ్యారంటీ ఇస్తోంది. కనుక నేను దాన్ని పట్టుకు తీరుతాను అన్నది శ్రద్ధ. ఇప్పుడు నాకు రాలేదు, పర్వాలే, ఈ రోజు నేను చేయలేకపోయాను, మర్చిపోయాను, ఈ క్షణం జారాను నేను, పర్వాలే, మళ్ళా నెక్స్ట్ మూమెంట్ నేను గుర్తు చేసుకుంటాను, ఇది నాకు అక్కర్లేదు, భౌతిక జీవితంలో ఏమి జరిగినా ఐ డోంట్ కేర్. మంచి జరిగింది, ఎవరికి మంచి జరిగింది? చెడు జరిగింది, ఎవరికి చెడు జరిగింది? ఈ మంచి చెడు ఎవరికి జరుగుతున్నాయి? నోటితో కబుర్లు చెప్పేస్తాం, నోటితో కాదు, జీవితంలో మీరు దీన్ని అవగాహన చేసుకోగలిగారా? ఇది చేసుకున్నంత వరకు యోగ విద్య మనకి రాదు. షార్ట్ కట్స్ లేవు, సులభమైనటువంటి విధానము లేదు. దీన్ని మీరు బాగా అవగాహన చేసుకోండి. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, విషాదం వచ్చినా, ఇదంతా కూడా దేనికి బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది? అచేతనత్వము. ఆ భగవంతుడు మనలో ఉండటం వల్ల మాత్రమే సుఖమైన అర్థం అవుతుంది, దుఃఖమైన అర్థం అవుతుంది. ఈ అనుభూతికి కారణం భగవంతుడు. ఆ అనుభూతి మీకు ఉంటే అది సుఖం అవుతేనే దుఃఖం అవుతేనే. ఆ తేడా అర్థం చేసుకోండి. మానసిక స్థితిలో దుఃఖము మీరు అనుభూతి చెందుతున్నారు, సుఖము మీరు అనుభూతి చెందుతున్నారు. కానీ ఇది దుఃఖము అనేటటువంటి అనుభూతి, ఇది సుఖము అనేటటువంటి అనుభూతి, రెండిటికీ కారణమేంటి? మీలో ఉన్నటువంటి చేతనత్వం. అంచేత దుఃఖానుభూతి అయినా సుఖానుభూతి అయినా చేతనత్వం ఉంది అని మనకు తెలుస్తోంది. కనుక దానికి మనం ధన్యవాదాలు. ఇంకా ఈ విధమైనటువంటి ఆలోచన విధి ఉన్నటువంటి వాడు యోగి. ఇంకా వాడు దీన్ని మార్చుకోవాలి అని కోరుకోడు, మారుతూ ఉంటే మారకూడదు అని కోరుకోడు. అంచేత చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నందువల్ల సిద్ధి సాయి గొప్పవాడని, బిల్డింగ్స్ లోనూ ఫ్యాన్ లోనూ ఏసీ రూమ్స్ లోనూ ఉంటున్నాడు కనుక సత్యసాయి చిన్నవాడని అనుకోడు. తేడా లేదు రెండిటికి, సుఖానికి దుఃఖానికి రెండిటికి తేడా లేదు. ఎక్కడ మనం మూర్ఖంగా ప్రవర్తిస్తామంటే యోగ విద్యలో, సుఖం వస్తే భగవంతుడు అనుగ్రహం, దుఃఖం వస్తే అది కూడా భగవంతుడు అనుగ్రహమే. ఎలా చెప్పేది కామన్ సెన్స్ తో ఉండాలి మాస్టారు, లాజికల్ గా ఉండాలి. సుఖం అయితే భగవంతుడు ఇచ్చాడు మాకు అర్థమైపోతుంది, అందులో అనుమానం ఏం లేదు. మరి దుఃఖాలు భగవంతుడు ఇస్తాడని ఎలా నమ్మేది? అదే టీచరు, అదే క్లాసు. ఇది చాలా ఇంపార్టెంట్ పరీక్షలు, చదువుకోండి ఆయన, గ్యారంటీగా వస్తుంది పరీక్షలో. ఇది చెప్తాడు, పరీక్ష జరుగుతోంది, పరీక్ష రాస్తున్నాడు అదే లెక్చరర్. ఏ రూపంలో ప్రత్యక్షం అవుతాడు అక్కడ? ఇన్విజిలేటర్ గా ప్రత్యక్షం అవుతాడు. చెప్తాడా జవాబు? నువ్వు పక్కవాడిని అడిగితే డిబాల్డ్, మూడేళ్ల వరకు నువ్వు పరీక్ష రాయటానికి వీల్లేదంటాడు. ఎవడు? వాడే. ఒక రోజు ముందు లేకపోతే ఒక గంట ముందు పరీక్షలు మొదలెట్టక ముందు వాడే నీకేం చెప్పాడు? ఇది చదువుకో, ఇది చాలా ఇంపార్టెంట్, చదువుకోలేదా అమ్మ బాబాయ్ కొంపలు అండుకుపోతాయి, రేపు ట్యూషన్లో నా పిల్లలు జారు, నువ్వు బాగా చదువుకో, దానికి నువ్వు చదువుకోబోతే అట్ట చెప్పిన వాడే ఇన్విజిలేటర్ గా వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పడు? తెలీదా అతనికి ప్రశ్నకి జవాబు? మీరు కష్టపడుతున్నారని తెలీదా? మీరు అతని స్టూడెంట్స్ కారా? మీరు అతనికి ఫీజు ఇవ్వలేదా? అంటే ఇప్పుడు ఫీజు ఇచ్చేస్తే చెప్పేస్తారు మాస్టర్ ఇన్విజిలేటర్. ఈ ఇన్విజిలేటర్ చెప్పొచ్చు కానీ భగవంతుడు అనేటటువంటి ఇన్విజిలేటర్ గ్యారంటీగా చెప్పడు. అంచేత కష్టాలు ఎవరిచ్చారు? ఇన్విజిలేటర్. నువ్వు నేర్చుకున్నావు అంచేత నీకు కష్టాలు వచ్చినా, వ్యాధుల రూపంలో కావచ్చు, ఆర్థిక రూపంలో కావచ్చు, రకరకాల రూపాల్లో ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయి? ప్రకృతిలో లోపల ఉన్నటువంటి ఆ గురువు, లోపల ఉన్నటువంటి ఆ ఎగ్జామినర్ ఖచ్చితంగా ఈ పరీక్షకి నువ్వు అర్హుడవే, లేకపోతే ఆ పరీక్ష రాదు. సిలబస్ లో లేనటువంటివి ప్రశ్నలు ప్రకృతిలో రావు, క్వశ్చన్ పేపర్లో రావచ్చు, సిలబస్ లో లేనివి. ప్రకృతిలో సర్వజ్ఞుడు సర్వసమర్థుడు అయినటువంటి గురువు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ పేపర్ గ్యారంటీ ఇవ్వడు. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ నీకెందుకు ఎందుకు అనిపించుంటుంది? ఏ రోజు ఆ సిలబస్ లో ఆ పాఠం చెప్పాడో ఆ రోజు నువ్వు సినిమా గడుపు ఉంటావు, లేకపోతే ఆ రోజు ఇంకో పని ఏదైనా చేసి ఉంటావు. ప్రతిరోజు ఒక క్లాస్ రూమే, ప్రతిరోజు నేను జీవితం నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నాను, సుఖమైనా దుఃఖమైనా. ఈ మానసిక స్థితి యోగ స్థితి, ఇది నా మతము అని చెప్తున్నాడు. ఏమే మతమిదం నిత్యం మనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో, శ్రద్ధతో ప్రతి క్షణము శ్రద్ధ, అనుక్షణము శ్రద్ధ. ఏం నేర్పుతోందో మనకి ప్రకృతి. అందుకే మొట్టమొదటి జూలైలో ఈ క్లాసులు మొదలెట్టినప్పటి నుంచి నేను ఇక్కడ చెప్తూనే ఉంటా, మళ్ళా మనం మర్చిపోతూనే ఉంటాం. మనం అన్నాను అంతే, మిమ్మల్ని అంటానే నేను. ఆ మనంలో నేను కూడా ఉన్నా, మర్చిపోతూ ఉంటాం మనం. మళ్ళా ఇక్కడ వచ్చేది ఎందుకు? ప్రకృతి మనకి ఏం నేర్పుతోందో తెలుసుకోవటానికి. మనకి ఏం బాధలు ఉన్నాయి తెలియదు మనకి, ఆ బాధలు ఏం నేర్పుతున్నాయో మనకి. నేర్చుకోనంత వరకు సాగుడుతుంది. అంచేత ప్రకృతి మనకిచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని నేను నేర్చుకుంటున్నాను అనేటటువంటి శ్రద్ధ, ఈ శ్రద్ధ ఎప్పుడు ఫలిస్తుంది? అనసూయంతో. అనసూయ అసూయరహిత స్థితి. నేను చెప్పాను కదా చాలాసార్లు, నాకు రాత్రి 10:30కి ఫోన్లు వస్తే చాలా భయపడతా నేను. ఎందుకంటే చాలా ఉత్సాహం వచ్చి గబుక్కునే నా ఉత్సాహం మీద నిండు పడతాయి. మాస్టరు, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఎంత ఆనందిస్తాను, ఎంత సోషల్ అవేర్నెస్, ఎంత ప్రేమ వచ్చేసింది నా స్నేహితులకి. వాళ్ళ అమ్మాయి పెళ్లి నిర్ణయించకపోయినా వాళ్ళ పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది అని చెప్తున్నారు కదా అని తర్వాత ఇమీడియట్ గా చెప్తారు వాళ్ళు, గాయత్రి చేరటం మాస్టారు, వాళ్ళు యజ్ఞాలు చేయటం మాస్టారు. అయినా వాళ్ళ అమ్మాయి పెళ్లి అయిపోయింది, మరి మా అమ్మాయికు అనసూయంతో. అసూయ వద్దు. ఎదుట వాడికి ఏం జరిగింది అనేది కాదు క్లాస్ రూమ్ లో మీరు నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోండి. 100 మంది, 180 మంది, 200 మందిని కూర్చుని క్లాసులో పాఠాలు చెప్పినా పరీక్షలో మార్కులు వస్తున్నప్పుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి మార్కులు వస్తాయి. అదే లెక్చరర్ పాఠం చెప్తాడు ఓ సంవత్సరం పాటు 40 మందికో 50 మందికో, కొంతమందికి 90 మార్కులు వస్తాయి, కొంతమంది ఫెయిల్ అవుతారు. పాస్ అయ్యాడు అని అనసూయ అసూయ వద్దు. మనం ఫెయిల్ అయిపోయాం, యోగ స్థితిలో ఉన్నాం మేము, ఏం పర్వాలేదు మాస్టర్, అది వద్దు బాధ్యత. అక్కడ యోగ స్థితులు పెట్టుకోకండి మీరు. ఉప్పు తక్కువైంది వంటలో, యోగ స్థితిలో ఉండమని ద్వారా మాస్టర్ ఉప్పు తక్కువ నీకు ఎలా అర్థమైంది? అలాంటివి అక్కడ పెట్టకండి, అది పిచ్చి పిచ్చి లింక్స్ పెట్టుకోకండి. అవగాహన లోపం. అనసూయంతో, ఏ విధమైనటువంటి అసూయ వద్దు. పక్కవాడికి భగవంతుడు ఏమిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? చాలా గందరగోళం చేస్తాడు భగవంతుడు. చాలా మందికి శ్రీకృష్ణుడికి అర్జునుడి మీద ప్రేమ ఎక్కువ ఉంది, ఈ భగవద్గీత కూడా అర్జునుడికి చెప్పిందే కదా ప్రేమ ఎక్కువ ఉంది అనేటటువంటి అపోహ ఉండదు. నిజంగా గురువుకి శిష్యుడి మీద ప్రేమ ఉంటే ఆ శిష్యుడు చచ్చాడే. అసలు నేను వార్నింగ్ ఇస్తూ ఉంటాను, నేను ఇంత చెప్పినా కూడా మీతో నేను ఎప్పుడూ కూడా ఒక విన్నపం ఏంటి అంటే, గురువుల జోలికి వెళ్ళకండి, వెళ్లారో మీ కర్మ, ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. వాళ్ళు చావుగొట్టేది చావుగొట్టేదే, అదే ఆరోగ్య వరకును భరించటమే. ఏం చేస్తాడు ఎప్పుడు అర్జునుడికి, 64 లక్షల మంది శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి యోధులు ఒకవైపు అస్త్రము పట్టుకోకుండా యుద్ధరంగంలో ఉచిత సలహాలు మాత్రమే ఇస్తాను అని ఒకవైపు శ్రీకృష్ణుడు. డివిజన్ ఎంత అసంబంధంగా ఉంటుందో గురువు యొక్క చర్యలు బాహ్యంగా చూస్తే. యుద్ధం జరగబోతోంది, మహాభారత యుద్ధం, ఏంటిట డివిజను, 64 లక్షల మంది అద్భుతమైనటువంటి యోధ వీరులు ఒకవైపు, ఇంకోవైపు ఈయనొక్కడో ఒకవైపు. ఎలాంటి ఈయన, ఫ్లూట్ కూడా వాయించట,
ఫ్లూట్ వాయిస్తే పోనీ అదో మ్యాజిక్ ఏమైనా అవుతుందో, ఫ్లూట్ లేదు అప్పుడు. ఏం చేస్తట, గుర్రాలను నడుపుతట. తర్వాత ఉచిత సలహాలు అడుగుతే ఇస్తాడు, అడుగుతేనే. దుర్యోధనుడితో మనం ఏమని అర్థం చేసుకుంటామంటే, చూసావా పాండవ పక్షపాతి అర్జునుడికి ముందు ఛాన్స్ ఇచ్చాడని, గంగలో దింపాడు అర్జునుడిని. ఆ క్షణంలో యుద్ధం జరిగేటటువంటి ముందు ఎవడైనా ఏం కోరుకుంటాడు? బలాన్ని కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు గొప్పవాడే, కానీ యుద్ధం చేయకపోతే ఏం లాభం? అక్కడ పరీక్ష పెట్టాడు. భక్తులకి నిరంతరం అగ్ని పరీక్షలే. అసిధారా వ్రతం అనేది అందుకు. ఎక్కడ మనం తప్పు చేస్తాం, నిరంతరము ఏ పని మీరు చేస్తున్నా ఈ తేడా గమనించుకోండి. మీరు యోగులే, అంతే తప్ప గాయత్రి మంత్ర జపం చేస్తేనే యోగులు కాదు. అసలు గాయత్రి మంత్ర జపం చేస్తున్నారంటే మీరు నిద్రపోతున్నారు అని అర్థం. ఇచ్చండి, ప్రకృతికి దూరం అయిపోయారు కదా. ఇక్కడ కూర్చున్నారు అంటే మీరు ఖచ్చితంగా మీ బాధ్యత నుంచి దూరమే. కానీ ఇక్కడికి ఎందుకు రమ్మంటా? మూడు రోజుల పాటు ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోవటానికి రమ్మంట. ఆ మానసిక స్థితి తీసుకు వెళ్ళాక అక్కడ మీరు జపాలు తపాలు అవి చేయకలే. అక్కడ ఏం చేయాలి? మానసిక స్థితిని నిరంతరం మీరు మీ నిత్య జీవితంలో ఉపయోగించుకోండి. ఏమే మతమిదం నిత్యం అను తిష్టంతి మానవా, ఈ నా యొక్క మతాన్ని ఏ మనుష్యులవుతే ప్రాక్టీస్ చేస్తారు? ముచ్చంతే తేపి కర్మభి, వాళ్ళు చేసేటటువంటి పనికి పాపము పుణ్యము వాళ్లకి ఖచ్చితంగా అంటదు. అసలు పాపము లేదు వాళ్లకి, పుణ్యము లేదు. ఏ త్వేతభ్య సూయంతో నాను తిష్టంతి మే మతం. కాని ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ మతాన్ని, నేను చెప్పినటువంటి ఈ జీవిత విధాన్ని అసూయాపరులైనటువంటి మానవులు, ముందు ఆ అసూయ పోవాలి. అందుకే ఈ గురు సాంప్రదాయంలో, దత్త సాంప్రదాయంలో కూడా దత్తుడు ఎవరికి పుడతాడు? అత్రి, ఈ త్రిగుణాలను దాటినటువంటి వాడు అనసూయ. అసూయ లేనటువంటి వ్యక్తులే దత్త సాంప్రదాయానికి అర్హులు. మిగతా వాళ్ళు నాకు ఇది కావాలి అది కావాలి అనేవాళ్ళు, చాలా మందికి చాలా అపోహలు ఆధ్యాత్మికతలో, మరి ఆ రోగాలు ఎలా దూరయ్యో నాకు తెలియదు. దత్తుణ్ణి ఏమడిగినా ఇచ్చేస్తాడని. అసలు ఆయన ఎవడికి పుట్టాడో తెలిస్తే మీరు అసలు ఆయన జోలికి వెళ్లారు. అత్రి ఈ మూడు గుణాలకి అతీతులైనటువంటి వాడు. ఇంకోడేంటి? అనసూయ, అసూయ లేనటువంటి వాడు. కోరికలు ఎప్పుడైనా అది అసూయ వల్లే కదా వస్తాయి. పక్కవాడింట్లో కలర్ టీవీ లేనంత వరకు మీకు కలర్ టీవీ కావాలనిపించదు. కావాలంటే చూసుకోండి. అదంత గ్యారంటీగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను అనుభవించాను గనక. మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. పక్కింటి వాళ్ళు బై ఛాన్స్ కొన్నారు, అది కూడా డయోనారా కొన్నారు వాళ్ళు. ఇంకా మా నాన్నగారిని వేధించానప్పుడు నేను, డయోనారా చాలా మంచిట, కలర్ టీవీ వచ్చేంత వరకు. అంచేత అసూయ స్థితిని దాటి ఎవరు ఉండరు. మన కోరికలన్నీ కూడా అసూయ వల్ల ఉద్భవించినవే. మనవాడు ఇంజనీర్ ఎందుకు అయిపోవాలి? పక్కింటి వాడి పిల్లవాడు ఇంజనీర్ అయ్యాడు కనుక. లేకపోతే అక్కర్లే. మనవాడు డాక్టర్ ఎందుకు అయిపోవాలి? ఇవంతా కూడా అసూయ వల్ల జనించినవే తప్ప మీకు కావలసినటువంటివి కాదు. మీకు కడుపు నిండా తిండి ఉండి రెండు పూట్లా మీరు తినగలిగి పడుకోగలిగితే ఇంకా మీకు అసలు కోరికలు ఎందుకు ఉండాలి అంటాడు శ్రీకృష్ణుడు. పాప అమ్మాయికుడు శ్రీకృష్ణుడికి అసలు తెలిస్తేగా కోరికలు అంటే ఏంటో. ఏ త్వేతభ్య సూయంతో నాను తిష్టంతి మేమతం సర్వ జ్ఞాన విమూఢాన్స్తాన్ విద్ధి నష్టాన చేతస. అలాంటి మూఢులు ఎదురుకుండా కనిపిస్తుంది ఏది కరెక్టు ఏది తప్పు. నిరంతరము మార్పులు వస్తున్నాయి. ప్రకృతి కాలగర్భంలో మహామహారాజులు అంతరించిపోయారు, మహామహాసేఠులు అంతరించిపోయారు. కాని యోగులు ఇప్పటికీ జీవించి ఉన్నారు. వాళ్ళు సిద్ధి సాయిబాబా బతికి ఉన్నాడా చనిపోయాడా అంటే ఖచ్చితంగా బతికి ఉన్నాడు. మీరాబాయి బతికుందా చచ్చిపోయిందా? ఖచ్చితంగా బతికి ఉంది. ఈ కాలపు వాళ్ళని వదిలేద్దాం. వ్యాస మహర్షి, హనుమంతుడు, యుగం వాళ్ళు కారు వాళ్ళు. వాళ్ళు బతికున్నారా చనిపోయారా? ఖచ్చితంగా బతికి ఉన్నారు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి రాక్షసులు, ఆ కాలంలో ఉన్నటువంటి రాక్షసుల్ని మనం ఎవరి వల్ల గుర్తుంచుకుంటున్నాం? రాముడి చేతిలో చచ్చారు కనుక వాడు గుర్తున్నాడు. రాముడి చేతిలో చావని రాక్షసులు చాలా మంది ఉండుంటారు కదా ఆ కాలంలో. త్రేతాయుగంలో అందరు రాక్షసుల్ని రాముడు చంపలేదు కదా. రాముడు పుట్టక ముందే అంతమంది రాక్షసుల్ని ఎవరు చంపారో మనం లెక్క చూస్తున్నామా ఏంటి? అంచేత ఈ జ్ఞానము అసూయారహితమైనటువంటి శ్రద్ధావంతమైనటువంటి చేతనత్వము కలిగినటువంటి
ఆలోచన విధానంతో చేసేటటువంటి సాధనలు. అంటే ఇదంతా విన్నాక మీకు చిన్న అనుమానం వస్తుంది, ఇంతకీ రేపు పొద్దున్న మేము లేచి యజ్ఞం చేయాలా అక్కర్లేదా, మేము 7 గంటలు ఇస్తే ఏంటిట, కుదరదు, చెయ్యాలి, మీ బాధ్యత అది. నేను చెప్పే కదా మీ బాధ్యత నుంచి మీరు తప్పించుకోవడానికి వీలు పడదు, ఇక్కడికి వచ్చానే అందుకే చెప్పా, ఇక్కడికి వస్తే ఇరుక్కుపోతారు. అది మీ ఇంటి దగ్గర ఏం చేస్తారు, ఇట్ డజంట్ మ్యాటర్. మీ సాధనని కూడా గమనించుకుంటూ చేయండి. ఈ గాయత్రి మంత్ర జపం చేస్తున్నటువంటి శక్తి ఎవరి వల్ల వస్తుంది, మీలో ఆ శక్తి ఉండటం వల్లే. దేన్నైతే గాయత్రి మంత్రంతో మనం ఉపాసన చేస్తున్నాము, దేన్నైతే ఈ అనుగ్రహ మాలా మంత్రంతో ఉపాసన చేస్తున్నాము, దేనినైతే గీత ద్వారా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము, దేనినైతే మనము దుర్గా సప్తశతిలో దుర్గాదేవి యొక్క శక్తి వల్ల చనిపోయినటువంటి ఆసురి శక్తులు ఎక్కడ నాశనం అవుతున్నాయి అనుకుంటున్నావు, ఇదంతా కూడా ఈ శరీరంలోనే ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ దేవదానం యుద్దాన్ని గుర్తించటానికి ఈ సాధనలు చాలా అవసరం. ఈ సాధనలు చేసుకుంటూ శ్రద్ధావంతో అనసూయంతో శ్రద్దతో ఉండి అసూయారహితమైనటువంటి సాధనా స్థితిలో నిరంతరము ఈ మానసిక స్థితిని ఉంచుకుంటూ మనము రేపు మిగతా శ్లోకాలకు వెళ్దాం. స్వస్తి.